Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
Disclaimer: The views, comments and conclusion in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host and that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
ఇప్పుడు మీకోసం నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం జనవరి 19, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ బ్యాక్ టు మన దేశం మన రాజ్యం. ఈరోజు జనవరి 19, 2018 శుక్రవారం రాత్రి 9:30 భారత కాలమానం ప్రకారం ఈ ప్రసారం లైవ్లో కొనసాగించబడుతోంది. ఈ కార్యక్రమానికి ఫోన్ ద్వారా కనెక్ట్ కాదలుచుకున్న శ్రోతలు మైండ్ మీడియా స్కైప్ అకౌంట్ ద్వారా mind.media అనే అకౌంట్ ద్వారా కనెక్ట్ కావచ్చు. ఈ కార్యక్రమంలో మీ సలహాలు సూచనలు మాతో పంచుకోవాలనుకున్న శ్రోతలు మైండ్ మీడియా వెబ్ అకౌంట్ యా ఫేస్బుక్ ద్వారా కానీ ఆజాద్ హింద్ హౌస్ 1943@gmail.com అన్న అకౌంట్ ద్వారా కానీ మీ యొక్క సలహాలు సూచనలు మాతో పంచుకోవచ్చు. కార్యక్రమం 12 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమవుతున్నందుకు చింతిస్తున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యక్రమంలో ఆలస్యం జరిగింది. బట్ ఎనీహౌ, ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా మనం సుప్రీంకోర్టు ఇష్యూ, లాస్ట్ టైం వీ హ్యావ్ ప్రామిస్డ్ యూ విల్ బి డీలింగ్ విత్ దిస్ ఇష్యూ. అయితే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీల గురించి కానీ సుప్రీంకోర్టులో జరుగుతున్న పర్యవసానాలు కేసులు వాటి గురించి కానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా క్రిటిసైజ్ చేయడం కోర్టు యొక్క సార్వభౌమాధికారానికి ప్రశ్నించినట్టుగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా తీసుకోబడుతుంది. కాబట్టి పత్రికా స్వేచ్ఛకు, వాక్ స్వాతంత్రానికి, వాక్ స్వేచ్ఛకు సరిపోయే పరిమితిలో ఈ యొక్క సంఘటనను అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఒకటి. ఇక రెండవది, వాట్ ఎవర్ జడ్జెస్ సే ఈజ్ రైట్ ఆర్ వాట్ ఎవర్ జడ్జ్మెంట్స్ దట్ కమ్ అవుట్ ఆర్ ట్రూ ఆర్ ఆర్ దే ట్రూ అన్నటువంటి దాని మీద కూడా ఒక చిన్న విశ్లేషణను మనం జరపడానికి ప్రయత్నం చేద్దాం. ఇక యాజ్ యూజువల్ థర్డ్ సెగ్మెంట్లో హాట్ హాట్గా గత 3 రోజులుగా హజ్ రాయితీలు తొలగించడంపై పలు పార్టీల నేతలు పలు రకాల ఆలోచనలతో పలు రకాల ఆర్గ్యుమెంట్స్తో మన ముందుకు వస్తున్నారు. వాటి గురించి కాస్త విశ్లేషణ జరుపుకుందాం. ఇన్ఫ్యాక్ట్ విశ్లేషణ కన్నా కూడా ప్రజలు దాన్ని ఎంత పెడదారి పట్టిస్తున్నారు, నేతలు దాన్ని ఒక వార్తను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అన్న దాని మీద మన విశ్లేషణను ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. లేకపోతే ముందుగా అసలు భారతదేశంలో ఒక సగటు వ్యక్తి ప్రజాస్వామ్య విలువలను, ప్రజాస్వామ్య హక్కులను ఎంతవరకు ఆశించవచ్చు, ఎంతవరకు అనుభవించవచ్చు, ఎంతవరకు వాటిని విశ్వసనీయంగా తనకు అందుతాయన్న హక్కుగా భావించవచ్చు అన్నటువంటి ప్రశ్నలోకి ముందు వెళ్ళబోయే ముందు అసలు హూ ఈజ్ కరప్ట్ అనేటువంటి ప్రశ్నను మనం చూస్తే దాని బాధితుడు సగటు వ్యక్తి అయినా ఈ కరప్ట్ పర్సన్ ఎవరు అంటే, నా ఉద్దేశంలో ఆ సగటు వ్యక్తి అనే చెప్తాను. అయితే ముందుగా ఈ సగటు వ్యక్తి ఆమ్ ఆద్మీ ఎవరెవరితో డీల్ చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా ఈ ఆమ్ ఆద్మీ అన్నవాడు భారతదేశంలో ఉన్న యాక్చువల్గా 4th ఎస్టేట్ వరకే వెళ్తారు, బట్ భారతదేశంలో ప్రభుత్వం అంటే గవర్నమెంట్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మీడియా, ఈ నాలుగిటితో పాటు ఇంకొక ఐదవ స్తంభాన్ని కూడా నేను ప్రతిపాదించదలుచుకున్నాను. ఈ ఐదవ స్తంభం ఏంటంటే కుళ్ళుపోయిన రాజకీయ వ్యవస్థ. ఈ ఐదిటి మధ్య సగటు వ్యక్తి నలిగిపోతున్నాడని సగటు వ్యక్తి బాధపడుతున్నాడు. కానీ వీళ్ళందరిలో నా ఉద్దేశం ప్రకారం అసలు దొంగ ఎవడు అంటే ఈ సగటు వ్యక్తి. ఎందుకంటే ఈ సగటు వ్యక్తిని ఆసరాగా చేసుకుని, దాన్ని ఇరుసుగా చేసుకుని ఈ రాజకీయ చదరంగ చట్రంలో ఈ సోకాల్డ్ ప్రభుత్వం, ఎగ్జిక్యూటివ్, బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ అండ్ ప్రెస్, ద ఫోర్త్ ఎస్టేట్ అన్నప్పుడే ప్రెస్, ఈ నాలుగు కూడా ఈ సామాన్యుడు అన్న ఇరుసుకు ఒక పరిధిలో విధించుకున్న చక్రాల వంటివే. ఈ నలుగురు ఏమంటారంటే, నేను నీతిమంతుణ్ణి, మిగిలిన ఇద్దరు వ్యవస్థ చెడిపోవడానికి కారణమయ్యారు, వాళ్ళిద్దరూ తోడుదొంగలు అని ఎవరికి వాడు. జ్యుడిషియరీ అంటుంది బ్యూరోక్రసీ ఈజ్ నాట్ డూయింగ్ ద జాబ్, ప్రెస్ ఈజ్ నాట్ డూయింగ్ ద జాబ్, గవర్నమెంట్ ఈజ్ నాట్ డూయింగ్ ద జాబ్, హెన్స్ ఐఎమ్ హియర్ టు సేఫ్ గార్డ్. గవర్నమెంట్ అంటుంది ఐ కెన్ యూజ్ జ్యుడిషియరీ ద వే ఐ వాంట్, ఐ కెన్ యూజ్ ద ప్రెస్ ద వే ఐ వాంట్. పత్రికా స్వాతంత్రం అనేది పోయింది, ఎందుకంటే పత్రికల ప్లేస్లో సొంత డబ్బాలు వచ్చాయి. ఇప్పుడు ప్రతి పార్టీ తనకు అనుకూలంగా వార్తను రాసుకోవడానికి తన యొక్క సొంత పత్రికను ఏర్పాటు చేసుకుంది ఆల్మోస్ట్ అన్ని పార్టీలు. ఏమైనా అంటే పత్రికా స్వేచ్ఛ ద్వారా మా భావాల్ని మేము చెప్పుకోవడానికి మా పత్రిక పెట్టుకున్నాము అంటాయి. సో ఎవరి సొంత డబ్బా వాళ్ళకు ఉంది ఈరోజు. సో ప్రభుత్వాలు ఉంటాయి, మా సొంత డబ్బా మాకుంది, బ్యూరోక్రసీ ఈజ్ నాట్ వర్కింగ్, జ్యుడిషియరీ వీ యూజ్ ఇట్ ద వే వీ వాంట్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అన్నది ప్రభుత్వంలో ఉన్న పెద్దల వాదన. ఈ బ్యూరోక్రసీ వారు ఏమంటారు, కంట్రీ ఈజ్ గోయింగ్ టు డాగ్స్, వీఆర్ హియర్ ట్రైన్డ్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్ అండ్ వీఆర్ ఎటర్నల్ వీఆర్ పర్మనెంట్, ప్రభుత్వాలు మారతాయి కానీ మేము మారము. కానీ వచ్చిన ప్రభుత్వాలు, ఈ ప్రజలు, ఈ పత్రికలు ఇవన్నీ కూడా దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి, మేము వాళ్ళు చెప్పిన ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసే వాళ్ళమే కానీ మాదేమి లేదు అని బ్యూరోక్రసీ ఆర్గ్యుమెంట్. ఇక పత్రికల సంగతి చెప్పనే చెప్పక్కర్లేదు, అవకాశవాదాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ప్రజాస్వామ్య విలువలను, పత్రికా స్వేచ్ఛను, వారికి ఆలోచనలకు అనుగుణంగా దరు వేసే సంస్థలుగా, ముఖ్యంగా ఎవరి పత్రిక వారికి అలా తయారైంది విత్ ఎక్సెప్షన్. ఐ డోంట్ సే దేర్ ఆర్ నో జర్నలిస్టిక్ వాల్యూస్, దేర్ ఆర్ పీపుల్ విత్ జర్నలిస్టిక్ వాల్యూస్, బట్ వెరీ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ కమింగ్ అప్ ఇన్ టు లిమ్ లైట్. దేర్ ఆర్టికల్స్ ఆర్ నాట్ బీయింగ్ హర్డ్ బై పబ్లిక్ ద వే దేవర్ సపోజ్ టు బీ. సో ఇటువంటి వ్యవస్థలో ఈ నాలుగు ఎస్టేట్స్ వాటి వాటి పరిధిలో తమ పనులు నిర్వర్తించకపోవడంతో కుళ్ళుబోతు రాజకీయ పార్టీలు, కుళ్ళు కంపులోనే తయారైన రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ఈ చట్రాన్ని మొత్తం ఈ సామాన్యుడు అనే ఇరుసు మీద పెట్టి తమకు అనుకూలంగా ఆ చక్రాన్ని తిప్పుతూ ఉన్నాయి. సామాన్యుడిని ఒక భిక్షగాడి కంటే కూడా హీనంగా, యాజ్ ఐ టోల్డ్ యూ లాస్ట్ టైం, పార్టీ పదవిలోకి ప్రభుత్వంలోకి రావాలి అంటే ప్రజలకు ఏమైనా చేయండి. యాజ్ ఐ టోల్డ్ యూ లాస్ట్ టైం, ఐ రిమెంబర్ ఆహార నిద్ర భయ మైథునంచెలో ఆహారము భయము ఫ్రీగా పంచుతున్నాయి. ఇక అన్ఫార్చునేట్లీ నిద్రను పంచలేకపోతున్నాయి, మైథునాన్ని అఫీషియల్ చేయలేకపోతున్నాయి. ఆ రెండింటినే ఈ నాలుగు వ్యవస్థలు సామాన్యుడికి ఫ్రీగా ఇవ్వలేకపోతున్నాయి. మిగిలిన వస్తువులు మొత్తం ఫ్రీ, ఆల్ ఫ్రీ సామాన్యుడు, ఆల్ ఫ్రీ బాబు. ప్రతి ఒక్కడు వచ్చేందు ఈసారి ఏమి ఫ్రీగా నేను ఇవ్వదలుచుకున్నాను అన్న స్థాయిలోనే ఇవి ఆలోచిస్తున్నాయి. వీళ్ళ ఆర్గ్యుమెంట్ అడిగితేనేమో సామాన్యుడండి కరప్ట్, వాడు గొర్రె, వాడికి ఏమిచ్చినా గొర్రెనిచ్చినా తీసుకుంటాడు, బర్రెనిచ్చినా తీసుకుంటాడు, డబ్బిచ్చినా తీసుకుంటాడు, ఏమి ఇస్తావని కూర్చుంటాడు. కాబట్టి వాడు బాధపడితే నేను ఎందుకు బాధపడాలి? వాడి గుణం అది. ఐదేళ్లకోసారి నేను పోతే నేను ఏమి ఇస్తానన్న దాని మీదనే వాడు వెయిట్ చేస్తున్నాడు, కానీ నేనేం చేస్తానన్న దాని మీద వాడు వెయిట్ చేయట్లేదు. అటువంటి వాడు మూర్ఖుడు వాడు. దానికి మళ్ళీ వీళ్ళు ఒక సుభాషితం చెప్తారు, ఇరుసుర కందెన పెట్టక పరమేశ్వరు బండి అయిన పార్వతి సుమతి అని కందెన అక్కడ పెట్టడం మొదలు పెడుతున్నాడు వీడు ఆ సామాన్యుడి ఇరుసుకు. ఇక దాని గురించి తండోపతండాలుగా వార్తలు, మీడియా కబుర్లు. దీంతో సామాన్యుడేమో అసలు దొంగ తానై ఉండి ఆఖరికి వాడే స్థాయికి వచ్చాడంటే నేను నలిగిపోతున్నానన్న స్థాయికి వచ్చాడు. వీటన్నిటికీ కారణం ఎవరు అంటే సామాన్యుడే. సామాన్యుడు ఎలా కారణమవుతాడు? స్వార్థపరుడే కాకర్లేదండి. నిస్సహాయుడైన సామాన్యుడు, నిష్క్రియుడైన వాడు దొంగే. యాజ్ ఇట్ ఈస్ రైట్లీ సెడ్ ఇన్ 3 languages, ఐ విల్ గివ్ ది స్టేట్మెంట్, వెరీ ఫేవరెట్ స్టేట్మెంట్ ఆఫ్ మైన్. సైలెన్స్ ఆఫ్ ఎన్ ఎలైట్ ఈస్ మోర్ డేంజరస్ టు ద నేషన్ దాన్ ద డీడ్స్ ఆఫ్ ఎ ట్రేటర్. దుష్టాచారుడైన దుర్జనుని కంటే నిష్క్రియుడైన సజ్జనుడి వల్ల దేశానికి చేటు. దుర్జనోకే దుష్క్రియత సే జాదా సజ్జనోకే నిష్క్రియత సే దేశ్కో ఖతరా హై. ఈ స్టేట్మెంట్ అనుగుణంగా ఆలోచిస్తే నిష్క్రియుడైన సామాన్యుడు వీడి వల్లనే ఇవాళ సమాజానికి ఇంత సమస్య వచ్చి పడింది అని నేను ఘంటాపథంగా చెప్పగలను. వీళ్లలో ఆశపరుడు, దొంగ వాళ్ళకంటే కూడా ఈ నిష్క్రియుడైన సామాన్యుడే పరమ డేంజర్ పర్సన్. వీడి వల్లనే దేశం నాశనం అవుతుంది. సో ఇక్కడ ఎవరైనా మారాలి అంటే వాడు మెలకువతో ఉన్నప్పుడు ఈ మిగిలిన 4 వ్యవస్థల రాజకీయం నడవదు, 5వ వ్యవస్థ పుట్టదు. లేకపోతే భారతదేశంలో స్కాములు చూసాము, స్కీములు చూసాము. ఇక ఆఖరుకు పార్లమెంటులో తలుపులు వేసి పెప్పర్ స్ప్రే కొట్టుకొని మైకులు విరగొట్టుకునే మనుషుల్ని చూశాము. ఇక మిగిలిపోయి కొద్దో గొప్ప పవిత్రంగా ఉన్న కోర్టు జడ్జీలు కూడా రోడ్డెక్కే పరిస్థితి భారతదేశంలోనే జరిగింది. కొద్దో గొప్ప నమ్మకం ఉన్న కోర్టు మీద కూడా ఈ సోకాల్డ్ సామాన్యుడు /స్వార్థపరుడు /దొంగ /మోసగాడు స్లాష్ నిరుపయోగి స్లాష్ నిష్ప్రయోజకుడు స్లాష్ మూర్ఖుడు యు నేమ్ ఎనీథింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఈస్ దిస్ సామాన్యుడు దిస్ కామన్ మ్యాన్ వీడి వల్లే ఈ సమస్య అంతా మొదలైంది లేకపోతే వీడి తెలివి ఎంత గొప్పదంటే అండి సామాన్యుడి తెలివి ఎంత గొప్పది అంటే 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడతాయి ఈసారి తెలంగాణ బడ్జెట్ 2 లక్షల కోట్లు ఐదు సంవత్సరాల క్రితం సమైక్య ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 100 కోట్లు అంటే అబ్బా అన్నం రెండు రాష్ట్రాలు కలిపిన బడ్జెట్ 100 కోట్లు అంటూనే అమ్మా 100 కోట్ల బడ్జెటే అన్నారు ఇక సరే 100 కోట్లు దొంగతనం చేసేవాడు వచ్చాడు అంటే ఇక దాని గురించి ఇక మాట్లాడక్కర్లేదు దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ వీ కెన్ టాక్ అబౌట్ దట్ ఇప్పుడు పోటీ పడి ఆంధ్రప్రదేశ్ 150,000 కోట్లకు బడ్జెట్ తెలంగాణ 2 లక్షల కోట్లకు బడ్జెట్ 2 లక్షల కోట్ల ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది సార్ అని ఒక్క సామాన్యుడైనా ఈ సో కాల్డ్ గవర్నమెంట్ను కానీ రాజకీయ పార్టీలను కానీ అడిగాడా తెలంగాణ ముఖ్యమంత్రి గారైతే ఏకంగా 90% రిజర్వేషన్లు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతి వాళ్ళు 90% ఉన్నారన్నారు ముఖ్యమంత్రి గారు మైండ్ మీడియా తరఫున మన దేశం మన రాజ్యం తరఫున ఒక చిన్న విజ్ఞాపన మీరు 90% రిజర్వేషన్ ఇస్తారా 70% రిజర్వేషన్ ఇస్తారా పక్కన పెట్టండి సార్ దానికి పార్లమెంట్లో అప్రూవల్ కావాలి షెడ్యూల్ 9లో వేయాలి ఇన్ని రకరకాల సమస్యలు దానికి ఉన్నాయి ఒక చిన్న సొల్యూషన్ ఉంది సార్ దాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఈ సో కాల్డ్ ఫార్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణ కోమటి రెడ్డి కొన్ని ఫార్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి మీ జనాభా లెక్కల ప్రకారం వాళ్ళు తెలంగాణలో 10% మందే ఓన్లీ 10% దయచేసి వీళ్ళందరికీ 10% రిజర్వేషన్ కల్పించి వీళ్ళెవ్వరు మిగిలిన 90%లోకి రాకుండా కనీసం ఈ 10% అయినా ఈ వర్గాలకు మిగిలేటట్టు మీరు ప్రయత్నం చేయండి సార్ సో కాల్డ్ ఓసీ విల్ హ్యావ్ 10% రిజర్వేషన్ అండ్ నో వన్ విల్ ఎంటర్ దట్ ఫీల్డ్ ఇక మిగిలిన 90% ఏమన్నా చేసుకోండి ఎవరికైనా పంచుకోండి కనీసం ఈ 10% అన్నా వీళ్ళకు ప్రొటెక్ట్ చేయండి లేకపోతే మీరన్న 90% రిజర్వేషను ఒక 2% ఓపెన్ కాంపిటీషను ఆ ఓపెన్ కాంపిటీషన్లో కూడా మళ్ళీ 90% మంది వస్తారు ఇక 2-3% దివ్యాంగులు ఒక 2-3% అప్పుడప్పుడు మెరిసే స్పోర్ట్స్ కోటా ఎన్సీసీ కోటా ఈ ఆఖరుకు ఓసీలందరినీ రాష్ట్రం వదిలిపెట్టమంటున్నారా అన్నటువంటి ప్రశ్న తలెత్తుతోంది సో 2 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది అని ఒక్క రాజకీయ నాయకుడైనా ఒక్క సామాన్యుడైనా ప్రభుత్వాన్ని అడుగుతాడా లేదు ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది 70,000 కోట్ల అప్పు పది% రిజిస్ట్రేషన్ ఛార్జీలు 2వ వాహనం కొంటే 5% అడిషనల్ అదనపు ఛార్జీలు అర్ధరాత్రి 2 గంటల వరకు బార్ షాపులు తెరిచి అరాక్ మీద ఇన్కమ్ ఎవరి డబ్బు ఎవరికి పంచుతున్నారు ఎవరి కోసం అప్పు చేస్తున్నారు అప్పును తీర్చడానికి మీ ఆదాయ మార్గాలు ఎలా పెంచుతున్నారు ఎంతకు చేస్తున్నారు ఒక చిన్న ప్రశ్న ఇవాళ మార్నింగ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద కాంగ్రెస్ లీడర్ హెస్ ఆస్క్డ్ ఐ రియలీ అప్రిషియేట్ ఐ థింక్ ఇట్ వాస్ శ్రవణ్ గారు ఐ రియలీ అప్రిషియేట్ దట్ క్వశ్చన్ 10,000 గ్రామాల్లో గ్రామానికి 400,000 రూపాయలు పెట్టి బోర్ వాటర్ను ఆర్ఓ వాటర్గా కన్వర్ట్ చేసి ఆ గ్రామానికి తాగునీళ్ళు ఇచ్చే వ్యవస్థ తయారు చేయగలిగితే కేవలం 4,000 కోట్ల రూపాయల్లో మంచినీటి సమస్య తీరుతుంది. కానీ 40,000 కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భగీరథ ఏర్పాటు చేశారు. ఏమైనంటే ఆ ప్రాజెక్టును భారతదేశంలో ఉన్న రాష్ట్రాలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా మెచ్చుకుంటున్నాయన్నారు. చాలా సంతోషం, ఇంటింటికి నీళ్ళు ఇవ్వడంలో తప్పు లేదు. కానీ దాని ఫైనాన్షియల్ ఈక్విలిబ్రియంను దెబ్బతీసి సుభిక్షంగా లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని 100,000 కోట్ల రూపాయల అప్పులోకి 5 సంవత్సరాల్లో తీసుకెళ్లారు అంటే దాని జవాబుదారీతనం ఎవరు తీసుకుంటారు అని అడిగే నాథుడు రాష్ట్రానికి లేకనా? ఇప్పుడు చెప్పండి, హూ ఇస్ కరప్ట్? కేసుల మీద కేసులు ఉంటే, విచారణలకు ప్రభుత్వాలను ఆదేశించే కోర్టులుంటే, ఆ కోర్టుల్లోనే జడ్జీలతో స్టేలు తెప్పించుకొని ప్రభుత్వంలో గడుపుతున్న ముఖ్యమంత్రులు కానీ, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఏ హక్కుతో వారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు? దీనికి మూలం మూర్ఖుడైన నిష్క్రియుడైన సామాన్యుడు కాదా? సో హూ ఇస్ కరప్ట్? ఇజ్ ఇట్ జుడిషియరీ? ఇజ్ ఇట్ బ్యూరోక్రాట్? ఇజ్ ఇట్ గవర్నమెంట్? ఆర్ ఇజ్ ఇట్ ప్రెస్? ఆర్ ఇజ్ ఇట్ రాటెన్ పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా? ఆర్ ఈజ్ ఇట్ దట్ కామన్ మ్యాన్ దట్ ఈస్ యూ? థింక్ ఆన్ దట్. ఐ సిన్సియర్లీ బిలీవ్ ఇట్ ఈస్ యూ. Who has a habit of easily throwing the buck to someone else, throw the mistake on someone else and say it is his problem, not my problem. That is the problem with you. That is common man who is fooled time and again, and he will be fooled times for the past. He is being fooled for the past times immemorial, and he will be fooled in future for the times to come. Now, we take a short break for 2 minutes. We will come back to the second issue in the show. Stay tuned. Manadesam, Manarajyam.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkatabhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Namaskaram, nenu mee Karunya. Meeru vintunnaru Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Rao Gopal Rao sir em cheppindu? Eppatiki tinudu taagudu pandudu muchatlu cheppudu itla etakaralu giyena. మనిషి నంక జరంత కళాపోసన్ ఉండాలన్నాడు. ఎన్నెలమ్మ ఏటకారాల్లో 2వ భాగంలో ఒక వారము యాసకథలు, ఇంకొక వారము అంతరించిపోతున్న కళలు, మళ్ళొక పారి మా కెనడాలున్న చిచ్చర పిడుగులతోని ముచ్చట్లు, ఇవన్నీ చెప్పుకుందాం. తప్పక ఇనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారము 2:30 నుంచి 3:30 వరకు తప్పక ఇంటారు కదా. ఇది మైండ్ మీడియా, కెనడాకెంచి నొస్తున్న భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
రావుగోపాలరావు సార్ ఏం చెప్పిండు, ఎప్పటికీ తినుడు తాగుడు పండుడు ముచ్చట్లు చెప్పుడు ఇట్ల ఏటకారాలు. గీయేనా మనిషి నంక జరంత కళాపోసనుండాలన్నాడు. ఎన్నెలమ్మ ఏటకారాల్లో రెండవ భాగంలో ఒక వారము యాసకథలు, ఇంకొక వారము అంతరించిపోతున్న కళలు, మళ్ళొక పారి మా కెనడాలున్న చిచ్చర పిడుగులతోని ముచ్చట్లు, ఇవన్నీ చెప్పుకుందాం. తప్పక ఇనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారము 2:30 to 3:30 వరకు తప్పకింటారు కదా. ఇది మైండ్ మీడియా, కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
అందరికి నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. ఇది భారతీయ స్వరం.
Welcome back to మన దేశం రాజ్యం. Thanks for tuning in and staying for the program. Here, the next segment of the show, we are going to debate on the issue of what is happening in the Supreme Court. As I told you, it is not advisable for us to discuss the judgments on a public forum and not wise to criticize the judicial process on a public forum. I reserve my opinions to myself in the show, but I would like to share what are the restatement of values of a judicial life and code of judicial ethics. Question here is, instead of showing a finger at someone, every honorable judge must believe that he is clean before he points a finger at someone. There are certain code of judicial ethics I would like to discuss today. There are about 16 judicial ethics. Out of them, I leave the judgment to the audience. How many of our judges are sticking to how many of these judicial ethics on which they have taken oath? First ethic. Justice must not merely be done, but it must also be seen to be done. The behavior and conduct of the members of the higher judiciary must reaffirm the people's faith in the impartiality of the judiciary. Accordingly, any act of the judge of the Supreme Court or High Court, whether in official or personal capacity, which erodes the credibility of this perception has to be avoided. Under this point number one of the judicial ethics, there must have been a better approach than conducting a public conference, press media conference. We'll debate on that. Definitely, we will talk about what circumstances, what is it we are doing? See, to show someone down and to show someone doing something wrong, we should elevate ourselves to such a height where the other person is automatically shown down. But here, the act is such that you're trying to push someone down below your level and then say you are at a lower level. A judge should not contest the election to any office or a club, society or other association. Further, he shall not hold such elective office except in a society or association connected with the law. How many of the judges have interest in local officers' clubs? Forget about Supreme Court. Lot of judges working in district courts have their vested interest, or do they have their vested interest in local district clubs? Are they trying to influence at least their person become the secretary of the club? We have seen the biggest battle of BCCI itself. Needless to talk about the kind of news that BCCI made. Next one. Close association with individual members of the bar, particularly those who practice in the same court. They are not supposed to have any close association with such members who are practicing in the same court where they are acting as they are holding a judicial power. On this, there is a big news. Let me pull some information that I have saved for you for discussion today. Let me see if I can find it real quick on the system. List of download time. Let me just pull it here as we talk. I can even search for that. No, not this one. They are not supposed to practice in the same court, or they are not supposed to maintain the relationship with the members, close association, even friendship, particularly those who practice in the same court. Now see the height of this poster. Unfortunately, I cannot show you. I can read out. The Honorable Justice Rakesh Sharma, Allahabad High Court. From 7th January 2004 till 14th July 2010, he acted as Justice in Allahabad High Court. And he has heard several cases argued by his own son, who is a lawyer in that court. His name is Mr. Shivam. Honorable Justice Virendra Kumar Dikshit, Lucknow Bench. 13th April 2009 has been appointed. He is hearing the cases that are argued by his own son, Manu, in the same court. How fair is that? Justice Devi Prasad Singh, Lucknow Bench. Justice on 12th December 2003. His own son, Mr. Ravi Prasad Singh, was presenting arguments in the same court. Justice Prakash Chandra Verma, Allahabad High Court, 5th February 1999 appointed. His son, Jyotir J, has been acting as an advocate and has been presenting and arguing cases before him in the same court. Justice Rajmani Chauhan, Lucknow Bench. These are all basically from Allahabad example. There are examples from other courts too, but I was able to grab this information exclusively from Allahabad court. Justice Rajmani Chauhan, Lucknow Bench. 21st July 2008, date of judgeship. His son, who is a lawyer, Mr. Saurav Mani Chauhan, argued in the same court. Justice Abdul Mateen, Lucknow Bench. December 21st, 2002. His brother Abdul argued in the same court. Judge Sachendra Singh Chauhan, Lucknow Bench. 5th October 2005. His son Rajiv argued in the same court. Abhinav Upadhyay, Allahabad High Court, 5th May 2008. His son Ritesh argued before him in the same court. Judge Anil Kumar, Lucknow Bench, 13th April 2009. His son Ankit, his brother Akhil, and his father R.P. Srivastav, all three of them argued in the same court before him and got several judgments. Can you assure these judgments were based on justice? Can you assure these judgments are impartial? When judges hear cases argued by their own sons, brothers, relatives, friends, can we guarantee justice? And can we also guarantee the first and foremost principle, justice must not merely be done, but it must also be seen to be done? Can that be assured? It's the biggest question today. And there is one more poster which I got it here from few of Andhra Pradesh court. But I think I'm running out of time to read all that, but because the list is long. But anyhow, I will keep it reserved till here, and we will see what best we can do and move on with the other segment of the issues. A judge should not permit any member of his immediate family, such as spouse, son, daughter, daughter-in-law, son-in-law, or any other close relative, if a member of the bar to for him, or even to be associated in any matter with a cause to be dealt by him. What happened to all these 9 cases which we just read? They are supposed to be not before me. And they are not even should be indirectly allowed to be connected with any of the cases. No member of his family who is a member of the bar shall be permitted to use the residence in which judge actually resides or other facilities for professional work. If a judge's son is a lawyer, he should not be allowed to live along with the father. Then only he should be able to take the judgeship. A judge shall not hear and decide a matter in which a member of his family, a close relative or a friend is concerned. A judge shall not enter into public debate or express his views in public on political matters or on the matters that are pending and are likely to arise for judicial determination. A judge is expected to let his judgment speak for themselves, and he shall not give interviews to the press and media. A judge shall not accept gifts or hospitality except from his family, close relations and friends. Judges are even going for inauguration ceremonies. The problem is, judges are going and inaugurating public malls. Judge shall not hear and decide a matter in which a company in which he holds shares is concerned unless he has disclosed his interest and has no objection to his hearing and deciding the matter is raised. A judge shall not speculate in shares, stocks or the like. A judge should not engage directly or indirectly in trade or business, either by himself or in association with any other person. Publication of a legal treatise or an activity in nature of a hobby shall not be constructed as a trade or business. A judge should not ask for, accept contributions or otherwise actively associate himself with raising of any fund for any purpose. A judge should not seek any financial benefit in the form of a prerequisite or privilege attached to his office unless it is clearly available. Any doubt in this behalf must be got resolved and clarified through Chief Justice. Every judge must all times be conscious that he is under the public gaze, and there should be no act or omission by him which is unbecoming of the high office he occupies and the public esteem in which that office is held. These are the judicial ethics, code of judicial ethics. 10 కోట్లు లంచం తీసుకొని బెయిల్ ఇచ్చే జడ్జిని మనం చూస్తూనే ఉన్నాం.
స్వార్థ రాజకీయాలకు, కుళ్ళుబోతు రాజకీయ నాయకులకు, కుళ్ళిన రాజకీయ వ్యవస్థకు దన్ను కాస్తున్న జడ్జిల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇక వ్యవస్థలో కాస్త పవిత్రంగా ఉన్న సుప్రీంకోర్టు జడ్జిలు కూడా రోడ్డు బాట పట్టారు అంటే వ్యవస్థ ఎక్కడికి పతనమవుతోంది? వేర్ ఆర్ వి గోయింగ్? అసలు ఫ్యాక్ట్ ఏది అన్నది అనవసరం అండి. దీంట్లో 4 జడ్జీలు కరెక్టా, 23 మంది కరెక్టా? ఒక ఆర్గ్యుమెంట్ ఒక పొలిటీషియన్ వాస్ టెల్లింగ్, దేర్ ఆర్ అబౌట్ 25 జడ్జెస్ ఆర్ 29 జడ్జెస్. వాళ్ళలో 4 కదండి బయటకు వచ్చింది, మిగిలిన వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు కదా. అంటే ధర్మం అటు ఉన్నట్టే కదా, డెమోక్రసీ అటు ఉన్నట్టే కదా. క్వశ్చన్ డెమోక్రసీ ఎటున్నది అన్నది కాదు. వ్యవస్థ అత్యున్నత న్యాయస్థానం బజార్ ఎక్కిందా లేదా అన్నదే వ్యవస్థ. ప్రజల నమ్మకం బొమ్ము కావడానికి అవకాశాన్ని ఇచ్చిందా లేదా అన్నదే వ్యవస్థ. ప్రశ్న అంతే. ప్రశ్న జరిగింది మనకు అనవసరం. ఒక ట్రిపుల్ తలాక్ జడ్జిమెంట్ X:Y నంబర్లోనే జరిగింది. రామ్ మందిర్ బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్ X:Y. ఒక ధర్మాసనం కూర్చుంది అంటే దాంట్లో చాలా అరుదుగా ఏకగ్రీవంగా జడ్జిమెంట్ వస్తుంది. తీర్పు ఒకే విధంగా ఉన్నా కారణాలు ప్రతి జడ్జ్ తన కారణాలను తను వివరిస్తారు. అవి ఒకదానికోటి పొంతం లేకపోవచ్చు. లేకపోతే ప్రతి 5 జడ్జిలు ఉంటే 5లో 3 ఒకలాగా, 4 ఒకలాగా, 1 ఒకలాగా తీర్పు చెప్పవచ్చు. ఆ మెజారిటీ ప్రివేల్ అవుతుంది. మెజారిటీ ప్రివేల్స్ అయినా అక్కడ బెంచ్లో విభిన్న వాదనలు ఉన్నాయి. అలా అని చెప్పి మైనారిటీలో ఉన్న జడ్జెస్ రోడ్డెక్కి మా ఆలోచన ఇది కానీ ఆ జడ్జి గారు ఇలా చెప్పారు అనడం ఎంతవరకు సబబు? ధర్మాసనాన్ని పెట్టేదే అందుకు. ఒకడు స్వార్థపూరితంగానో, ఒక జడ్జి ఏదైనా పాయింట్ మిస్ అయ్యో అన్యాయం జరిగిపోతుందేమో కాబట్టి 4, 3, 5, 7, 9, 15 ఫుల్ బెంచ్ ఏదో ఒకటి. ఎంతమంది ఆలోచిస్తే దాని మీద అంత న్యాయం జరిగే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ఈ ధర్మాసనాలు తయారవుతాయి. ఖచ్చితంగా 99% కేసుల్లో ధర్మాసనాల్లో జడ్జిలందరూ ఏకగ్రీవ తీర్మానం ఇవ్వరు, విభేదిస్తారు. మెజారిటీ ఏది ఉందో దాన్ని బయట పెడతారు. అలా అని చెప్పి మైనారిటీలో ఉన్న జడ్జెస్ అందరూ బయటకు వచ్చేసి అయ్యో బాబాయ్ దేశం కొట్టుకుపోయి దేశం నష్టపోతుంది, ఇక్కడ వీళ్ళందరూ కుమ్మక్కైపోయి ఏదో చేసేస్తున్నారు, నా తీర్పు ఇది అని రోడ్డు ఎక్కడం ఎంతవరకు సమంజసం? ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్, 4 జడ్జెస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సరే, ఈ పాయింట్ డిబేటబుల్ పాయింట్, ఆర్గ్యుమెంట్ డిబేటబుల్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ద క్రిటిసిజం ఆఫ్ జుడిషియల్ ప్రాసెస్ బికాజ్ ఇట్ విల్ బి కంటెంప్ట్. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఫర్ మీ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ అండ్ యాజ్ అ కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కోర్ట్ అండ్ పార్లమెంట్ ఈ 2 సమాన బాధ్యతతో దాన్ని కాపాడుతున్న సంస్థలు వాటి పవిత్రతను మనం శంకిస్తే తల్లి శీలాన్ని శంకించినంత పాపం వస్తుంది. ఆ నమ్మకం మనలో ఉండాలి. కొన్నిసార్లు మదర్స్ జడ్జిమెంట్ కూడా తప్పు కావచ్చు, కానీ మన సంస్కృతి ఏం చెప్తుందంటే కుపుత్రో జాయతే క్వచితపి కుమాతా నభవతి అంటుంది. చెడ్డ కొడుకు ఉండచ్చట కానీ చెడ్డ తల్లి ఉండదట. అంతటి నమ్మకం మన సంస్కృతి మనకు తల్లి మీద ఇచ్చింది. ఒకవేళ తల్లి ఏదైనా తప్పు చేసినట్టు కనపడితే అది దాంట్లో ఆ కొడుకు లాభం ఆర్జించి చేసింటుంది, కొడుకు క్షేమం ఆర్జించి చేసింటుంది అన్నటువంటి నమ్మకం మన సంస్కృతి మనకు ఇచ్చింది. సో అటువంటి సంస్కృతిలో ఉన్న మనం సుప్రీంకోర్టు యొక్క శీలాన్ని శంకించడం అనేది మహాపాపం. నీకు ఒక్కొక్కసారి సర్కంస్టెన్స్ వల్ల నీకు లాభం జరిగిండకపోవచ్చుగాక. నీకు లాభం జరగకపోతే నీకు అన్యాయం జరిగిందని నువ్వు భ్రమించి ఉండవచ్చుగాక. కోర్టుకు ఇద్దరు వాది ప్రతివాది ఇద్దరు కోర్టుకు వెళ్తే ఇద్దరిలో ఒకడే న్యాయాన్ని పట్టుకుంటాడు, ఒకడు ధర్మాన్ని పట్టుకుంటాడు. సరే, ధర్మం జయిస్తుందా న్యాయం జయిస్తుందా, దట్ ఈస్ ద బిగ్గర్ డిబేట్. కోర్టు కళ్ళు లేవు, చెవులు ఉన్నాయి, ఇవన్నీ కూడా దీస్ ఆర్ సెంటిమెంటల్ డైలాగ్స్, ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దాట్. కానీ బోత్ కెన్ నెవర్ బి కరెక్ట్. ద పాయింట్ టు బి అండర్స్టూడ్ హియర్ అండ్ డెఫినెట్లీ వన్ హూ లూజెస్ విల్ హ్యావ్ గ్రీవెన్స్. కారణం ఏదైనా విల్ హ్యావ్ గ్రీవెన్స్. కానీ అంత మాత్రాన మనం బజారున పడి వ్యవస్థను నాశనం చేసుకోవాల్సిన అవసరం మనకు లేదని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. లేకపోతే రీసెంట్లీ ఐ హావ్ సీన్ సమ్ జీవోస్ ఇష్యూడ్ ఇన్ ద పేపర్. 2018 అమరావతిలో హాస్పిటల్స్ మెడికల్ కాలేజ్ తీసుకుని 2019 అడ్మిషన్స్కు రావాలి ఒక సంస్థ. దానికోసం కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని మన ముఖ్యమంత్రి గారు పీనట్స్కి ఇచ్చేశారు. వాళ్ళందరితో ఉద్యోగాలు వచ్చేస్తాయని మనకు చెప్తున్నారు. కానీ ఇవాళ వరకు అక్కడ ఒక్క ఇటుక రాయి కూడా పడలేదు. వేల కోట్ల రూపాయలతో బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ పెడుతున్నామని 15 సంవత్సరాల క్రితం తత్కాలీన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కొన్ని వేల ఎకరాలు ఇచ్చేశారు. అక్కడ ఇవాళ్టి వరకు ఒక మేకు తయారు కాలేదు. ఈ కోట్ల రూపాయల ఆస్తి ఎవడబ్బ సొమ్మని ఈ రాజకీయ పార్టీలు దానాలు చేస్తున్నాయి. వాటి మీద ప్రశ్నించి కేసులు వేస్తే వేల కోట్ల రూపాయలతో స్టేలు ఎలా పొందుతున్నాయి? ఈ బ్యూరోక్రాట్స్ 2019 లోపల నీవు హాస్పిటల్ కట్టి నడుపుతాను అని ప్రామిస్ చేసి సబ్సిడీలో స్థలం తీసుకున్న తర్వాత అక్కడ ఒక ఇటుక పెట్టకపోతే నీకు ఇది ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు, నువ్వు ఏ కారణాల చేత కట్టలేకపోయావు అని అడగని బ్యూరోక్రాట్ను ఏ కోర్టులో ప్రశ్నించాలి? దానికి దోహదం చేసిన రాజకీయ నాయకుడిని, ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని ఏ న్యాయస్థానాల్లో శిక్షించాలి? ఒకే ఒక ప్రజా న్యాయస్థానం మనకున్నది, ఎలక్షన్ బ్యాటిల్. అక్కడ ఈ సామాన్యుడు 500 రూపాయలకు 90 ml క్వార్టర్, ఒక క్వార్టర్ బాటిల్కు అమ్ముడుపోతున్నాడు. ద చీపెస్ట్ డీల్ వన్ కెన్ ఎవర్ గెట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద మ్యాన్ కైండ్. బయింగ్ ఎ ఓట్ విత్ 500 rupees అండ్ 1 quarter bottle లిక్కర్. ఐఎమ్ ఎఫ్ఎల్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అండ్ 5 years యూ డూ వాట్ యూ వాంట్. టూ ఇయర్స్ సెటిల్ డౌన్, 1 year ప్లాన్ హౌ టు లూట్ ఫర్ నెక్స్ట్ 2 years అండ్ లాస్ట్ 2 years ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్. And how can we do poll management? This is what is the polity today. Dani loku mana karma chalaka aakarku we have even this whirlpool has sucked even the judiciary into that. My dear friends, keep it away. Let the democracy prevail. We take a short break and come to the next segment of the show. Stay tuned.
Namaste. నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మాలియా ఐపి, లూసియా డిపి, గోల్డెన్ మూవీ క్లాసిక్స్, సెన్సేషనల్ టాపిక్స్, బర్నింగ్ ఇష్యూస్, క్రేజీ పాలిటిక్స్, మూవీ గాసిప్స్, సిల్లీ లాజిక్స్, థ్రిల్లింగ్ ఫ్యాక్ట్స్, ఫ్యామిలీ రిలేషన్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నేను విన్నవి, చదివినవి, నాకు తారసపడినవి రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టే ట్యూన్ టు చిత్రం భడారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో, ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
రావుగోపాల్ రావు సార్ ఏం చెప్పిండు, ఎప్పటికీ తినుడు తాగుడు పండుడు ముచ్చట్లు చెప్పుడు ఇట్ల ఏటకారాలు. గీయన మనిషి నంక జరంత కళాపోసనుండాలన్నాడు. ఎన్నెలమ్మ ఏటకారాల్లో రెండవ భాగంలో ఒక వారము యాసకథలు, ఇంకొక వారము అంతరించిపోతున్న కళలు, మళ్ళొక పారి మా కెనడాలున్న చిచ్చర పిడుగులతోని ముచ్చట్లు, ఇవన్నీ చెప్పుకుందాం. తప్పక ఇనున్నీ ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారము 2:30 to 3:30 వరకు తప్పకింటారు కదా. ఇది మైండ్ మీడియా, కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
అందరికి నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మన దేశం మన రాజ్యం. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ద నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ ద షో, యాక్చువల్లీ వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ లేట్ హియర్, బట్ ఐ విల్ ట్రై టు కవర్. ప్రాబ్లీ విల్ టేక్ అనదర్ హాఫ్ అన్ అవర్ టుడే అండ్ విల్ కంక్లూడ్ ద రిమైనింగ్ 2 ఇష్యూస్ విచ్ వీ హ్యావ్ పెండింగ్. ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూ ప్యాక్డ్ episode today. There were about 5 episodes I wanted to cover. I think we did almost 3 of them. Let us see whether we'll be able to successfully complete the rest of the 2. Okay, this one, Brijgopal Harikishan Loya, Justice Brijgopal Harikishan Loya. He served as a CBI judge, one of the court CBI judge, which was presiding over Shahabuddin, Sheikh Shahabuddin case. And he died of cardiac arrest on December 1st, 2014 in Nagpur. And there was a pilfight to hear the plea for an investigation into
హిస్ డెత్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ద స్టేట్ గవర్నమెంట్ విచ్ నో ద అపెక్స్ కోర్ట్ ఇన్ 16, యా లెట్స్ సీ ఫ్రమ్ హియర్. లోయ జస్టిస్ బ్రిజ్ గోపాల్ హరికిషన్ లోయ, హూ వాజ్ హియరింగ్ ద సెన్సిటివ్ షాబుదీన్ షేక్ ఎన్కౌంటర్ కేస్, హ్యాడ్ అలెజ్డ్లీ డైడ్ ఆన్ కార్డియాక్ అరెస్ట్ ఇన్ నాగ్పూర్ 1 December 2014 వెన్ హీ హ్యాడ్ గాన్ టు అటెండ్ ద వెడ్డింగ్ ఆఫ్ ఎ కలీగ్స్ డాటర్. ఇన్ ద ఎన్కౌంటర్ కేస్ బీజేపీ ప్రెసిడెంట్ అలాంగ్ విత్ రాజస్థాన్ హోమ్ మినిస్టర్ గులాబ్ చంద్ కటారియా, రాజస్థాన్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ విమల్ పట్నీ, ఫార్మర్ గుజరాత్ పోలీస్ చీఫ్ పిసి పాండే, అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోలీస్ గీతా జోరీ అండ్ గుజరాత్ పోలీస్ ఆఫీసర్స్ అభయ్ చుడాసామా అండ్ ఎన్కే అమీన్, సారీ ఐ కుడ్ నాట్ ప్రొనౌన్స్ ద నేమ్, అండ్ ఎన్కే అమీన్ హ్యావ్ ఆల్రెడీ బీన్ డిశ్చార్జ్డ్. ద ఇష్యూ ఆఫ్ లోయస్ డెత్ హ్యాడ్ కమ్ అండర్ ద స్పాట్ లైట్ ఇన్ నవంబర్ లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ మీడియా రిపోర్ట్స్ కోటింగ్ హిస్ సిస్టర్ హ్యాడ్ ఫ్యూయల్డ్ సస్పిషన్ అబౌట్ ద సర్కమ్స్టెన్సెస్ సరౌండింగ్ హిస్ డెత్ అండ్ ఇట్స్ లింక్ టు షావుద్దీన్ కేస్. హౌఎవర్ లోయస్ సన్ on 14th January said in Mumbai that his father died of natural cause and not under suspicious circumstances. The court had earlier termed a serious matter is the issue of Loya's death and has asked Maharashtra government to file certain documents including the autopsy report. Poonawalla's counsel had told that court that this was the case of alleged mysterious death of a judge who was hearing a sensitive case and an independent probe was required. In his plea, he had claimed that circumstances revolving around death of the judge were questionable, mysterious and contradicting. The other plea filed by a journalist has submitted that fair probe was needed into the mysterious death of Loya, who was hearing the Shabadini encounter case in which various police officers and BJP President Amit Shah were named as parties. A appeal seeking probe into the judge's death was also filed before the Bombay High Court on 8th January by Bombay Lawyers Association. The Indian judiciary was thrown into a turmoil on 12th January when four senior apex judges, Justice Chalameshwar, Justice Ranjan Gogoi, Justice M.B. Lokur and Justice Kurian Joseph had convened an unprecedented press conference raising some issues including selective allocation of cases by Chief Justice of India, Justice Deepak Mishra. The cases indicated by them include this case. Actually, there is one technical problem in this. See, judiciary is beyond every office in India. Every individual loses their say when judiciary speaks. Judiciary will cautiously listen to everyone's argument and makes the judgment based on the position of law. Position of law is very important here. Now the question here is, it should be technical. And it should be unquestionable. Or there should be a benefit of doubt. ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే, జస్టిస్ లోయా సన్ హ్యాస్ సెడ్ ఇన్ ముంబై దట్ హిస్ ఫాదర్ డైడ్ ఆఫ్ ఎ న్యాచురల్ కాజ్ అండ్ నాట్ ఎ సస్పిషియస్ సర్కమ్స్టెన్స్. దట్ ఈస్ ఎ స్టేట్మెంట్. ఇఫ్ జస్టిస్ లోయా సిస్టర్ సేస్ ఇట్ ఈస్ మిస్టీరియస్ డెత్ అండ్ అండర్ సస్పిషియస్ సర్కమ్స్టెన్స్, ఇట్ క్యారీస్ ఈక్వల్ వెయిట్ బిఫోర్ లా యాజ్ వాట్ జస్టిస్ లోయా సన్ హ్యాస్ సెడ్. కోర్ట్ కెన్ నాట్ మేక్ ఎ డిఫరెన్సియేషన్. Loya's son is the closest relative and Loya's sister is not. Hence, I will give weightage to son's statement and I will not give weightage to sister's statement. Had it been the question, the gardener in Loya's house says that is his suspicious, saab ji mujhe kuch doubt hai. Even then court cannot write off, you are a gardener, I will not give you weight, I will give the weight to the son. No. Son can have a vested interest. Gardener can also have a vested interest to put an allegation. So, son can have vested interest to be treated with equal weightage as gardener could have vested interest.
Likewise, the son having vested interest should be treated equal interest with sister having a vested interest in making such a statement. But court cannot differentiate. I will give more weightage to the statement of son and I will not give more weightage to the statement of sister or gardener. And court should weigh the circumstances around each statement and come to a conclusion which statement must be discarded, which statement must be considered. But here, unfortunately, it appears some statement has been given weightage. Our sister's statement has been given weightage by group of judges. And automatically, while allocation, that aspect has been considered to come out with a vested interest. Now God knows who has what vested interest in this whole scenario. But the beneficiaries is, the biggest notable beneficiary is the present BJP party president. That is again benefit of doubt, which is definitely against the violation of code of ethics. Justice must not merely be done, but it must also be seen to be done. And act of Supreme Court judge or High Court, whether official or in personal capacity, which erodes the credibility of his office should be avoided. In rendu violations, there is a hint of Justice Loya, who passed away, who is not at all concerned with what is happening here, but the state is shaking. Now, judge has asked for autopsy report, which is fine. Autopsy report can be asked, which is a legal document, and considered appropriate copies to be furnished. The case whose bench has been postponed before Maharashtra government, it had left it to the Maharashtra government to decide which documents Loya's death could be handed over to the petitioners. That is also fine. You decide what documents you want to give, what you don't want to give to the petitioners. Maybe under RTI or whatever it is. Let the documents be placed. The FX court on 16 January said, let the documents be placed on record within 7 days, and if it is considered appropriate, copies be furnished to the petitioners. Okay, then court has taken, he said, like, you get the documents to us. So what is happening here is immaterial in a particular case, but judges coming out on public forum is definitely not appreciable. It is definitely against the code of judicial ethics. And I don't want to name, but I know a few judges whose conditions I observe sometimes, they are under highly stressful conditions when they are making decisions of crucial cases. They try to keep their mental calm. Sometimes they even get emotionally attached with the victims. And they fall in a dilemma before they give a judgment. They are always under the fear that they might punish a wrong guy. There are people who take the judiciary and this particular process with so pious and sacred thing. And what are we doing? We are bringing that sacredness onto the road. There may be one or two wrong guys in every system, and judiciary is no exception to that. But that does not qualify the whole judiciary to be tainted, whole judiciary to be played with. అండ్ యూజ్ ఇట్ టు ద బెటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ గ్రీడ్ అండ్ ప్లే ద లీగల్ కార్డ్స్ ఆన్ ద పీపుల్ హూమ్ యూ వాంట్ టు కీప్ అసైడ్ అండ్ ప్లే ద కార్డ్ టు పీపుల్ హూమ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ లా అండ్ మేక్ దెమ్ ఎస్కేప్ ద రో ఆఫ్ పనిష్మెంట్ దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ద సిస్టమ్ టుడే అండ్ అగైన్ హూ ఈస్ కరప్టింగ్ దట్ ద కామన్ మ్యాన్ Take a short break for 2 minutes and get back into the last segment of the show. Stay tuned.
Abhijit P.S. Nayar Gari, Violin Vadya Sangeetam, 1 minute music bite.
బామ్మగారి ముచ్చట్లు వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు వింటలు చిట్కాలు సామెతలు పొడుపు కథలు మొత్తానికి అన్ని కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య కాకాణి గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ రనీనా రెడ్డి అండ్ యువర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
కలలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, నిస్తమా
నమస్తే, నేను మీ ఎస్పీ శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Welcome back to Manadesam Manarajyam. The last segment of today's show, we talk about the recent act by Modi government. I want to say a series of action. I don't know where it stops. Another action related to Muslim community. I don't know why they are lined up, but there is always a Supreme Court judgment behind it. As usual, let it be triple talaq, let it be abolition of mahram to go to Hajj, of course, for the people above 45 years of age. But they are being implemented. See, question is here whether we are supporting Modi or we are objecting Islam. దట్స్ నాట్. ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్స్ అగేన్స్ట్ వన్ పర్టిక్యులర్ కమ్యూనిటీ ఇష్యూస్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ సీక్వెన్స్ అండ్ దే ఆర్ బీయింగ్ అజిటేటెడ్. సుప్రీంకోర్ట్ చాలా కమ్యూనిటీస్ అగెనిస్ట్గా ట్రీట్మెంట్స్ ఇచ్చింది, జడ్జ్మెంట్స్ ఇచ్చింది. జల్లికట్టు పెట్టద్దంది, కోడి పందాలు చేయొద్దంది. దేవరకట్టులో జాతర చేయొద్దంది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న కొన్ని జాతరల దగ్గర పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టమంది, చేత కాకపోతే ఆ కార్యక్రమాలను ఆపమంది. కోర్ట్స్ విల్ గివ్ దర్ జడ్జ్మెంట్స్ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్స్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అండ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అప్లికబుల్ లా టు దెమ్. అక్కడ ఇది ముస్లిం సమస్య, హిందూ సమస్య, క్రైస్తవ సమస్య, ఇంకో దేశం సమస్య అన్నది ఉండదు. ఇఫ్ యూ డోంట్ వాంట్ సుప్రీం కోర్ట్ టు గివ్ జడ్జ్మెంట్ అండ్ రిలీజియస్ ఆస్పెక్ట్, ద ఓన్లీ వే ఇస్ డోంట్ టేక్ ఇట్ టు దెమ్. నీవు ఒక సమస్యను సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లావు అంటే యూ కెన్ రిప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రిట్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్పెషల్ లీవ్. నీకేదైనా హాని జరుగుతున్నా, నష్టం జరుగుతున్నా నువ్వు కోర్టు ద్వారాలు తట్టవచ్చు. నీ ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నా నువ్వు కోర్టు ద్వారాలు తట్టవచ్చు. ఈ రెండు విషయాల్లో సామాన్య పౌరుడు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్ళే అవకాశం భారత రాజ్యాంగం కల్పిస్తోంది. తీరా అంత దూరం వెళ్ళిన తర్వాత నీవు అడిగిన సమస్య ధర్మబద్ధమైంది, న్యాయబద్ధమైనది అయితే, అఫ్కోర్స్ ధర్మబద్ధం కాదు న్యాయబద్ధమైనది అయితే, కోర్టు రాజ్యాంగ పరిధిలో చట్ట పరిధిలో తన పరిభాషను తాను ప్రతిస్పందిస్తుంది. అక్కడ దీనివల్ల జరగబోయే లాభ నష్టాలను చూడదు. మరి ముందుకు వచ్చిన జడ్జ్మెంట్ ఇవ్వడమే. 2012 సుప్రీంకోర్టు అన్నది నెక్స్ట్ 10 సంవత్సరాల్లోపు మీరు హజ్ కోసం ఇస్తున్న ఈ రాయితీని తొలగించండి, దానివల్ల ఏజెంట్లు లాభపడుతున్నారు తప్ప ప్రజలకు లాభం కలగట్లేదు, కాబట్టి మీరు ఆ డబ్బును ముస్లిం మహిళలు చదువుకోవడానికి ఖర్చు పెట్టండి, వాళ్ళ విద్యా వ్యవస్థను డెవలప్ చేయడానికి దాన్ని ఖర్చు పెట్టండి అని సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్లో 2012 ద సోకాల్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే చెప్పింది. దాన్ని యాజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ సిస్టమ్ 2 సార్లు తగ్గిస్తూ వచ్చారు రాయితీని, ఈసారి పూర్తిగా ఎత్తేశారు. 10 సంవత్సరాలలో రాయితీ ఎత్తేయండి అంటే 10వ సంవత్సరం వరకు ఉంచి 10వ సంవత్సరంలో ఎత్తేయమని కాదు. నీకు చాదనైతే వచ్చే సంవత్సరమే ఎత్తేయవచ్చు, లేదు తగ్గిస్తూ ఇంకా తగ్గించుకుంటూ దీంట్లో మళ్ళీ సగం తగ్గించుకుంటూ నీకు వెసులుబాటు కాకపోతే 10 ఏళ్ల తర్వాత కూడా ఉంచడానికి వీల్లేదు. అంతేగాని నువ్వు 7వ సంవత్సరం ఎందుకు తగ్గించావని ప్రశ్నించే హక్కు లేదు ఎవరికి. మీకు ఎవరో డబ్బు అప్పు ఉన్నారండి, కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది 6 నెలలలోపు ఈ డబ్బు తీర్చేయండి అని వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చింది. ఎదుటివాడు 6వ నెల వరకు వాడు ఉంచుకునే హక్కు ఉన్నా, వాడి దగ్గర డబ్బు ఉంటే 2వ నెల తెస్తే నువ్వు తీసుకుంటావా తీసుకోవా? కోర్టు 6 నెలల వరకు ఉంచినందండి, మీరు 6 నెలల వరకు మీ దగ్గర పెట్టుకుని నాకు ఇవ్వండి అని అడగవే. ఒకవేళ వాడు డబ్బు తీసుకొచ్చి దాచిపెట్టి నీకు చూపిస్తూ 6 నెలల తర్వాత ఇస్తాను, నాకు హక్కు ఉంది కదా కోర్టు 6 నెలలు పెట్టుకోమంది అంటే నీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? సో ఇక్కడ జరిగింది అది. 2018 250 కోట్ల రూపాయల డబ్బు మిగిలింది, దాన్ని తీసుకొని పోయి నేను ఈ రాయితీ ఇవ్వకుండా నేను ముస్లిం మహిళలకు విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెడతాను అని ప్రభుత్వం చెప్పింది. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సమాజ్వాదీ పార్టీ నుంచి ఆజమ్ ఖాన్ గారు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు, కాంగ్రెస్ పార్టీ తమ హయాంలోనే వచ్చిన జడ్జిమెంట్, ఇవాళ మోదీ దాని క్రెడిట్ ఎలా తన్నుకుపోతున్నాడో, దాన్ని ఏం చేయాలి అని చూసి, ఈ డబ్బు మహిళల మీద ఎప్పుడు ఖర్చు పెడతాడో చూడాలి, బడ్జెట్లో ఎంత కేటాయిస్తాడో చూడాలి అని ప్రశ్నాస్త్రాలు సంధిస్తారు. అంటే ఎవరికి కావలసిన రీతిలో వాళ్ళు వాడుకుంటున్నారు. ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్సరింగ్ ఆల్ దోస్ కామెంట్స్, బట్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్సరింగ్ వన్ కామెంట్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్. అసదుద్దీన్ ఓవైసీ గారు, హిందూ మత ఫంక్షన్స్కి ఇచ్చే రాయితీల్ని తగ్గిస్తున్నారా? కుంభమేళాలో వేల కోట్లు ఖర్చు పెట్టారు, 2000 కోట్లు ఖర్చు పెట్టారు, దాన్ని మీరు మానుకుంటారా? కర్ణాటక గవర్నమెంట్ చార్ధామ్కు 40,000 ఇస్తోంది, దాన్ని మీరు మానుకుంటారా? మానస సరోవర్ యాత్రకు 150,000 ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తోంది, దాన్ని మీరు కట్ చేస్తారా? ఈ డివిజన్ పాలిటిక్స్ ఎవరితో చేస్తున్నారండి? నాకు ఒకే ప్రశ్న వస్తుంది, వీళ్ళని చూస్తే ఒక చిన్న కథ గుర్తొస్తోంది. ఇద్దరు దాయాదులు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారట. అన్నగారు పెద్దవాడు కదా, వాడి దగ్గరికి వెళ్దాం లేని ముందు బ్రహ్మదేవుడు అన్నగారి దగ్గరకు వచ్చాడు. అయ్యా తపస్సు చేస్తున్నావు, ఏం కావాలా అన్నాడ. వీడికి కావాల్సింది వీడు అడగకుండా వీడు ఏం చేశాడంటే, మా తమ్ముడు కూడా తపస్సు చేస్తున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళావా, వెళ్తున్నావా, వెళ్ళట్లేదా అన్నాడు. నీ దగ్గర నుంచి అక్కడికే వెళ్ళాలి అన్నాడు. అయితే ఓ పని చేయి, ముందు వాడిని అడిగి రాపో ఏం కావాలని, తర్వాత వచ్చి నాకు చెప్పు నాకు ఏం కావాలో చెప్తా అన్నాడు. సరే బ్రహ్మదేవుడు తమ్ముడు దగ్గరికి వెళ్ళాడు, ఆ దాయా దగ్గర. ఆ దాయా ఇదే ప్రశ్న వేశాడు, వాడు ఉన్నాడు కదా, వాడిని ఏమైనా అడిగావా, నా దగ్గరికి వచ్చావా అన్నాడు. బ్రహ్మదేవుడికి అర్థం కాలేదు, ఏట్రా వీళ్ళు వెధవలు, మీ దగ్గరకు వస్తే నీకేం కావాలో అడిగితే నా చేతనైతే ఇస్తా, లేకపోతే ఇవ్వకుండా పోతా, వాడేమి అడిగాడు, వీమడిగా ఏంటి కూడవా అన్నాడు. అని ఇంకా నేను అటు ఇటు తిరగను, నీకేం కావాలో చెప్పు, తర్వాత వాడిని అడిగితే వాడికి ఏం కావాలో అది ఇచ్చేస్తా అన్నాడు. ఇవి దాయాది వెంటనే అన్నాట, వాడికి ఏమి ఇస్తే దానికి డబల్ నాకు ఇవ్వు అన్నాడు. సరే అలాగే చేస్తాను, అవతల వాడి దగ్గరికి వెళ్ళాడు, ఫస్ట్ వెళ్ళిన వాడి దగ్గర. వాడు అన్నాడు, వాడేం అడిగాడు అన్నాడు. వాడితో నీకెందుకు రండి, లేదు లేదు వాడేం అడిగాడో చెప్పు, తర్వాత నాకు కావాల్సింది చెప్తా అన్నాడు. వెంటనే అన్నాడు బ్రహ్మదేవుడు అన్నాడు, ఏమి వాడికి ఏమి ఇస్తే దానికి 2 అంతలు వాడికి ఇమ్మన్నాడు అన్నాడు. అయితే వీడు వెంటనే నా కన్ను ఒకటి పొడి చేయన్నాడు. ఏమైంది, ఆ రెండో వాడికి 2 కళ్ళు తీయాల్సి వచ్చింది. అలా ఉంది అసదుద్దీన్ ఓవైసీ గారి సమాధానం. హిందూ సమాజానికి ఇచ్చే రాయితీలు కూడా మీరు కోస్తారా? నీకెందుకయ్యా, కోర్టు హిందూ సమాజానికి ఇచ్చింది కూడా కోయమంటే కోస్తారు. అయితే అంతకంటే ముందు కోర్టు ఇంకొక విషయం చెప్పాల్సి వస్తుంది. హిందూ సమాజానికి 1000 కోట్ల రూపాయలు కుంభమేళాకు, 1000 కోట్ల రూపాయలు చార్ధామ్కి ఇస్తే ఒకడు అబ్బ సొమ్ము ఇవ్వట్లేదు. హిందూ దేవాలయాల్లో కాలు పెట్టిన మొట్టమొదటి క్షణం నుంచి దేవుడి దర్శనం కంటే ముందు కారు పార్కింగ్, మోటార్ సైకిల్ పార్కింగ్ అని 40 రూపాయల నుంచి 100 రూపాయల వరకు దోచుకుంటారు. ఆ తర్వాత లోపలికి వెళ్తే దేవాదాయ ధర్మాదాయముల శాఖ, దేవాదాయాన్ని ధర్మాదాయాన్ని యములు ఉన్నారు ఆ శాఖకు, దేవాదాయ ధర్మాదాయముల శాఖ. ఏదన్నా గుడిని నాశనం చేయాలంటే వాళ్ళ చేతిలో పెడితే 2 రోజుల్లో నాశనం చేయగలరు. దాని పవిత్రత దగ్గర నుంచి దాన్ని న్యూస్లోకి తీసుకొచ్చి లాగి పీకి చించిన విస్తరి చేసే వరకు నిష్ణాతులు ఉన్నారు మా దగ్గర. వాళ్ళు పెద్ద పెద్ద బోర్డులు వేసి స్పెషల్ దర్శనానికి 5,000, మొగుడు పెళ్ళడానికి 4,000, అభిషేకం చేస్తే 10,000, ఆఖరుకు లడ్డు కొనుక్కుంటే 250 రూపాయలు, 1000 కోట్ల రూపాయలు తీసుకోవడమే కాకుండా మళ్ళీ హుండీ కట్టి దాంట్లో కూడా మీరు వేయండి, మేము ధర్మ కార్యాలకు వినియోగిస్తామని ఆ డబ్బు తీసుకెళ్ళి ఈ కుంభమేళాల మీదే పెడుతున్నారా, హజ్ యాత్రకి ఇస్తున్నారో మీరు చెప్పాలి. ఇప్పుడు భారతదేశంలో పుట్టి భారతదేశ యొక్క సంస్కృతిని గౌరవిస్తూ భారతదేశ సాంప్రదాయాలకు లోబడి, అయితే భారతదేశ సాంప్రదాయం ఏం చెప్తుందో తెలుసా, తీర్థభ్రాంతి అధమాధమం అని చెప్తోంది. ఉత్తమం తత్వదర్శనం, మధ్యమం శాస్త్రచింతనం, అధమం మంత్రచింతాచ, తీర్థభ్రాంతి అధమాధమం అని. తత్వదర్శనం, తత్వాన్ని తెలుసుకోవడం అనేది ఉత్తమం అట. శాస్త్రాన్ని తెలుసుకోవడం మధ్యమం అట. మంత్రాలు చదివితే ఏదో అవుతుంది, మంత్రాలు జపాలు చేస్తే ఏదో అవుతుంది అనడం అధమం అట. ఇక గుళ్ళు గోపురాలు నదులు నా అరణ్యాలు పట్టుకొని తిరగడం అధమాధమం అనింది. సో సంస్కృతి అధమాధమం అని చెప్పినా కూడా గుడికి పోయి ఏదో ప్రశాంతంగా కూర్చుందామని వెళ్తే అక్కడ దోపిడీయే. ఇవన్నీ కాదని పక్కన పెడితే ఆ అర్చకులు దేవుడి దర్శనం కంటే ముందు పెట్టెలో మాకేమిస్తామని కూర్చుంటారు. మా సమస్యలు మాకు సవాలక్ష్యం ఉన్నాయి. మా డబ్బు మేము గుళ్ళల్లో ధార పోస్తున్నాం, బయట చేసిన పాపాలు కడుక్కోలేక పెద్ద బాత్రూమ్స్ మాకు. మా పాపాన్ని వాడుకొని అక్కడ లాభపడుతున్నారు. ఆ డబ్బే మేము కుంభమేళాలో కాళ్ళు కడుక్కున్నా ఆ డబ్బే, మానసరోవరానికి పోయినా ఆ డబ్బే. మా డబ్బును మాకు ఇవ్వడంలో నీ అభ్యంతరం ఏముంది? వీళ్ళకు మానుకున్నారా? ఎందుకు హిందువులను మొహమ్మదీయులను నువ్వు సపరేట్ చేసి చూడాలని చూస్తున్నావు? దానివల్ల లాభపడి ఏమి సాధించాలనుకున్నారు? ఈ విచ్ఛిన్నకర రాజకీయాలతో ప్రజలు ఏం సాధించాలనుకున్నారు? ఈ లీడర్స్ను ఎప్పుడు వీళ్లను క్విట్ ఇండియా చేయించగలరు? విత్ దట్ కాల్ ఫర్ టుడే, వీ కాల్ ఆఫ్ టుడే షో అండ్ వీ జాయిన్ బ్యాక్ అగైన్ ఆన్ 22nd of January ఇన్ మన దేశం మన రాజ్యం. థ్యాంక్స్ ఫర్ సైనింగ్ ఇన్. ఐఎమ్ యువర్ హోస్ట్ నగేష్ పంచాగ్లా, విల్ బి సైనింగ్ ఆఫ్ ఫర్ ద షో. ఈరోజు కార్యక్రమాన్ని ఒక 2-3 రోజుల్లో పాడ్కాస్ట్ రూపంగా audioboom.com/channel/mindmedialో మన దేశం మన రాజ్యం సెగ్మెంట్లో తిరిగి మీరు మీ ఖాళీ సమయంలో వినవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్.
ఇంతవరకు మీరు విన్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం, జనవరి 19, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.